Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Disclaimer: the views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం March 26, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ప్రపంచంలోని ఏ దేవుడి నగలైనా భక్తులు చేయిస్తారు, కానీ ఒక్క భద్రాద్రిలో మాత్రం స్వామివారి నగలకు స్వయంగా ఆ శ్రీరాముడే కదలి వచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. తానీషా ప్రభువుల ఖజానాలోని నగలతోనే కంచర్ల గోపన్న రాముడి వారికి, సీతమ్మకు, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నగలు చేయిస్తాడు. దీంతో ఆగ్రహించిన తానీషా గోపన్నను చెరసాలలో బంధిస్తాడు. అంతటా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి వచ్చి 600,000 రామ మాడలను రాశిగా పోసి తానీషాకిస్తాడు. అలా రాముడు తన ఆభరణాలకు తానే మూల్యం చెల్లించుకున్నట్లయింది. దీంతో రామదాసు భక్తిని తెలుసుకున్న తానీషా నాటి నుంచి రాముల వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ప్రారంభించాడు. నేటికి భద్రాచలం రాముల వారి దేవస్థానంలో చైత్ర శుద్ధ నవమి రోజు, అంటే ఈరోజు వచ్చింది కదా, జరిగే కళ్యాణానికి ప్రభుత్వం తరఫున వీటిని అందజేస్తూ ఉండటం విశేషం. భద్రాచలంలోని సీతారాముల వారికి ఎలాంటి ఆభరణాలు తయారు చేయించాలి అనే దానిపై రామదాసు ఎంతో కృషి చేశాడని చెప్తారు. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే స్వామివారికి అలంకరించే నగలు, కిరీటాలు, సెఠారి, ఛత్ర చామరాలు, వస్త్రాలు మొదలైన వాటిని తయారు చేయించాడు అన్నది పండితుల విశ్లేషణ. రామదాసు భక్తితో సీతారాములకు చేయించిన ఆభరణాల్లో అత్యంత వైభవోపేతమైంది చింతాకు పథకం. చింత చిగుర్లాంటి ఎర్రని రాళ్లను పొదిగిన ఈ నగ తయారీకి ఆ కాలంలోనే 10,000 వరహాలు వెచ్చించాడట రామదాసు. జానకీనాథుడి అలంకరణకు కలికితురాయిని చేయించాడు. ఇక లక్ష్మణస్వామికి ముత్యాల పథకాన్ని, భరత శత్రుఘ్నులకు పచ్చల పథకం, రవ్వల మొలతాడు చేయించాడు. చైత్రశుద్ధ నవమి నాడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభోగంగా జరుగుతుంది. ఈ కళ్యాణ వేడుకలో స్వామివారు కట్టే తాళిబొట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ వేడుకలో రాములవారు సీతమ్మ మెడలో 3 సూత్రాలను కడతాడు. పితృవాత్సల్యంతో భక్త రామదాసు చేయించిన మంగళ పథకాన్ని కలిపి మొత్తం 3 సూత్రాలను కళ్యాణంలో సీతమ్మవారికి ధరింపజేయడం భద్రాచల క్షేత్ర ఆచారం. ఇలా 3 సూత్రాలతో తయారైన మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటి చెబుతుంది. కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలకు ఈ సూత్రాలు సంకేతాలు. రామయ్యకు ఉన్న ఆభరణాల్లో మరో ప్రత్యేకమైన ఆభరణం వైరముడి. ఈ కిరీటాన్ని కూడా ఈ ప్రాంతానికి తహసీల్దార్గా వచ్చిన వ్యక్తే చేయించడం విశేషం. 1880 ప్రాంతంలో నెల్లూరుకు చెందిన రంగరాయుడు అనే భక్తుడు భద్రాచలానికి తహసీల్దార్గా వచ్చినప్పుడు దీన్ని చేయించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. భద్రాద్రి రామయ్యకు ప్రతి ఆదివారం స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది. ఈ అర్చనకు ఉపయోగించే 108 స్వర్ణ పుష్పాలను చినజీయర్ స్వామి బహూకరించారు. అలాగే ప్రతి శనివారం స్వర్ణ తులసీ దళాలతో మూల విరాట్టును పూజిస్తారు. శతవర్ష ఉత్సవాల్లో భాగంగా సుమారు 5 కిలోల బంగారంతో వీటిని చేయించారు. బెంగళూరుకు చెందిన ఒక భక్తుడు 3.5 కోట్ల రూపాయల విలువైన 10 కిలోల బంగారు కవచాలను శ్రీరామచంద్రమూర్తికి సమర్పించాడు. వీటిని ప్రతి శుక్రవారం మూల విరాట్టుకు అలంకరిస్తారు. ఒడిలో సీతమ్మతో, చేతిలో శంఖ చక్రాలతో భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీరాముడి దర్శనం జగన్మంగళదాయకం. అందుకే నవమి నాటి రామయ్య పెళ్లిలో రామదాసు చేయించిన మంగళసూత్రాలను అర్చక స్వాములు ఆనందంగా చూపిస్తుంటే ఎంత దూరాన్నించైనా 2 చేతులతో కళ్ళకద్దుకుని తమ భక్తిని ప్రదర్శిస్తారు భక్తులు. ఈ సందడి ఒక్క భద్రాచలంలోనే కాదు, ప్రతి తెలుగు పల్లెల్లోనూ కనిపిస్తుంది. ప్రతి హృదయం రాముడి కళ్యాణాన్ని చూసి పరవశిస్తుంది. హిందువులకు ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. శ్రీరామచంద్రుడు విళంబినామ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో జన్మించాడు. చైత్రశుద్ధ నవమినే శ్రీరామనవమిగా భావిస్తారు. దేవుడు అవతరించిన రోజే కళ్యాణాన్ని ఆచరించాలన్నది పాంచరాత్రగమ సంప్రదాయం. ఆ ప్రకారం శ్రీరామనవమి నాడే సీతారాముల కళ్యాణం జరిపించడం అనాదిగా వస్తోంది. ఈ వేడుక కూడా అభిజిత్ లగ్నంలోనే జరగడం విశేషం. శ్రీరాముడిలాగే రామనామం కూడా చాలా విశేషమైంది. రామనామాన్ని జపంగానే కాదు, బిడ్డకు పేరు పెట్టి పిలిచినా, ఏ మరపాటుగానైనా స్మరించినా పుణ్యమేనంటాడు పోతన. రామ అని పలకగానే మనలోని పాపాలన్నీ పటాపంచలైపోతాయన్నది ఆర్యోక్తి. అంతటి మహిమాన్విత నామాన్ని కలిగిన శ్రీరామచంద్రుడి కళ్యాణం లోకానికి పండగే. అలాగే పూజ పూర్తయిన తర్వాత మిరియాలు బెల్లంతో చేసిన పానకాన్ని వడపప్పును నైవేద్యంగా పెడతారు. పానకం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా చెబుతారు. దీని వెనుక ఆరోగ్యపరమైన పరమార్థం కూడా ఉంది. పానకంలో వాడే మిరియాలు యాలకులు వసంత ఋతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే వడపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది కూడా. ఇంకొకటి, మీరు ఇందాక నేను చెప్తున్నప్పుడు గమనించారో లేదో, విళంబినామ సంవత్సరం జన్మించాడు శ్రీరాముడు అంటే, ఇది విళంబినామ సంవత్సరం ఏమన్నా ఉగాది రోజు మనం శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం కదా, విళంబినామ ఉగాది శుభాకాంక్షలు అని. అంటే 60 సంవత్సరాలకి తర్వాత మనం 60 సంవత్సరాలకి ఎవరుంటే వాళ్ళు మళ్ళీ శ్రీరామనవమి విళంబినామ సంవత్సరం రోజు మళ్ళీ ఇలాగే. సో ఈ ఏడాదికి అది ప్రత్యేకత. యాక్చువల్గా రాముడు జన్మించిన సంవత్సరం విళంబినామ సంవత్సరం అన్నమాట. అండ్ దీన్నే మళ్ళీ కంటిన్యూ చేద్దాం, ఒక చిన్న విరామం తీసుకున్నాక వింటూనే ఉండండి. మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మై ఇన్ మీడియా శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆర్జే భార్గవి. వీలైతే సీతారాముల కళ్యాణం చూసి పానకం వడపప్పు స్వీకరించి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల కటాక్షంతో పాటు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పొందండి.
హాయ్, మన మైండ్ మీడియా శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు ఈ గోపీనాథ్.
కనవే మీరా రామ, కనవే మీరా.
తల్లిదండ్రుల మాట వినడంలోను, లేదు అన్నదమ్ముల్ని చక్కగా చూసుకోవడంలోను, స్నేహధర్మాన్ని నిర్వర్తించడంలోను, ఏకపత్ని వ్రతుడుగాను ఏ విధంగా చూసుకున్నా శ్రీరామచంద్రుడు అందరికీ ఆదర్శప్రాయుడు. సీతారాముల కళ్యాణం జగత్ కళ్యాణం. అందుకే అందరికీ మై ఇన్ మీడియా శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఆర్జే వెన్నెల. వింటూనే ఉండండి చిత్రం బళ్ళారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వింటున్నారు భార్గవితో. ఆధునిక భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద అంశాల్లో సేతు సముద్రం ప్రాజెక్టు ఒకటి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన ప్రమాణ పత్రంలో రామసేతును తాకబోము అంటూ స్పష్టీకరించింది. తాజా పరిమాణంతో సేతు సముద్రం పథకం ప్రస్తుతానికి వెనక్కు వెళ్లిందనే భావించాలి. రామసేతు మానవ నిర్మితమేనని సశాస్త్రీయ అధ్యయనం ద్వారా అమెరికాలోని 3 విశ్వవిద్యాలయాలకు చెందిన భూగర్భ శాస్త్ర నిపుణులు, శాస్త్రవేత్తల అధ్యయనాల సారాంశాన్ని డిస్కవరీకి చెందిన సైన్స్ టీవీ ఛానల్ ప్రసారం చేసింది. ఈ 2 కీలక పరిణామాల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ఏ ప్రభుత్వము రామసేతును కదిలించే సాహసం చేయకపోవచ్చు. పేరుకు 3 దిక్కులా సముద్రం ఉన్నా తూర్పు పశ్చిమ తీరాలకు ఒకవైపు నుంచి రెండో వైపు సముద్రయానం చేయాలన్నా, సముద్రం ద్వారా సరకు రవాణా చేయాలన్నా తీరం చుట్టూ నౌకలు వెళ్లలేవు. శ్రీలంక చుట్టి రావాల్సిందే. దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది మన్నార్ అఘాతం సేతు పాక్ జలసంధుల్లో సముద్రం లోతు చాలా తక్కువగా ఉండటం. దీనివల్ల ఓడలు సహజంగా ప్రయాణం చేయడానికి వీలు పడదు. దీనికి ప్రత్యామ్నాయంగా తవ్వకాలు జరిపి కృత్రిమంగా అక్కడ లోతు పెంచాలి. 2 కారణం, ఛానల్ తవ్వాలంటే అడ్డుగా ఉన్న రామసేతును కూల్చడం. ఇది 100 కోట్ల ప్రజల మనోభావాల్ని గాయపరచడం అవుతుంది. అందువల్లే దాదాపు 200 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఇటీవల డిస్కవరీకి చెందిన సైన్స్ టీవీ ఛానల్ ఈ రహదారిపై సంచలనాత్మక నివేదిక ఇచ్చింది. ఈ సేతు సహజంగా ఏర్పడింది కాదని, మానవ నిర్మితమని అమెరికాలోని 3 విశ్వవిద్యాలయాల జియాలజిస్టులు, శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అందులోని రాళ్లు 7,000 సంవత్సరాల నాటివని, ఇసుక మేటలు 4,000 ఏళ్ల నాటివని నిర్ధారించారు. దీనిపై చరిత్రకారులు తమ వాదనలకు బలం చేకూరింది అని వాదిస్తున్నారు. వాల్మీకి రామాయణం యుద్ధకాండ అధ్యాయం 22 ఈ సేతు నిర్మాణంపై వివరణ ఉంది. నరికిన చెట్లు, పేర్చిన రాళ్ల గురించి ప్రస్తావన ఉంది. కాల నక్షత్ర గమనాల ప్రకారం అందుబాటులో ఉన్న, ఇప్పటికీ పాటిస్తున్న శాస్త్రం ఆధారంగా క్రీస్తు పూర్వం 5114 రాముడు జన్మించినట్లుగా విశ్వసిస్తున్నారు. ఈ 7,000 సంవత్సరాల్లో సముద్ర మట్టం మార్పులకు గురైంది. అందువల్లే రామసేతు సముద్రంలో లోతట్టుకు చేరుకుంది అన్నది చరిత్రకారుల వాదన. 1480 భీకర తుఫాను తర్వాత తీర ప్రాంతంలో మార్పులు వచ్చాయని చెబుతున్నారు. ప్రాచీన తమిళ సాహిత్యంలో సేతు రాముడి ప్రస్తావన ఉంది. జఫ్నాలోనూ దొరికిన రాగి, బంగారం, వెండి నాణాలపై సేతు గురించి రాసి ఉంది. కృష్ణదేవరాయ శాసనాల్లో తన సామ్రాజ్యం సేతు నుంచి విజయనగరం వరకు విస్తరించినట్లుంది. ఆ సేతు హిమాచలం అని భారతీయులు రివాజుగా అంటూ ఉంటారు. ముస్లిములు దీన్ని దాటి ఆదాం కొండకు వెళ్లినట్లు భావిస్తున్నారు. శ్రీలంకలోని 7,360 అడుగుల ఎత్తుగల కొండపై పెద్ద పాదముద్రను ముస్లిములు ఆదాందిగా, హిందువులు శివుడిదిగా, బౌద్ధులు శ్రీపాదంగా విశ్వసిస్తున్నారు. సైన్స్ ఛానల్ ప్రకారం ఇది మానవ నిర్మితమైతే రామాయణానికి సంబంధించి ఇదే మొట్టమొదటి చారిత్రక ఆధారమవుతుంది. శ్రీలంక చుట్టూ తిరిగి రాకుండా తీర సముద్రాన్ని కొంతమేర లోతుగా తవ్వి నౌకాయానానికి అనువుగా లోతైన ఛానల్ని ఏర్పాటు చేసుకుంటే కన్యాకుమారి నుంచి చెన్నై ప్రయాణ దూరం 755-402 నాటికల్ మైళ్లకు తగ్గుతుంది. దాదాపు 36 గంటల సమయం కలిసి వస్తుంది. ప్రస్తుతం ఆసియా దేశాలు అరేబియా సముద్రం నుంచి శ్రీలంక మీదుగా మలైకా జలసంధి ద్వారా నౌకా రవాణా చేస్తున్నాయి. జపాన్ తన చమురు దిగుమతుల్ని 80% ఈ మార్గం ద్వారానే తరలిస్తూ వస్తోంది. చైనా సైతం దాదాపు 60% చమురు దిగుమతుల్ని ఈ మార్గం ద్వారానే తీసుకువెళ్తోంది. ఒకవేళ సేతు సముద్రం ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రపంచ రవాణాలో కొంత భాగం మన తీరం ద్వారా జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా సులభం కాదు. లోతు లేని సముద్ర తీరం, సముద్రపు గాలులు, పర్యావరణ ఆర్థిక పరంగా లాభదాయక కోణాలు మనకు అననుకూల పరిణామాలు. సేతు సముద్రం ఛానల్లో భారీ నౌకలు ట్యాంకర్లు వెళ్లలేవని నిపుణుల నివేదికలు స్పష్టీకరిస్తున్నాయి. అవి 2-3 గంటల్లోనే శ్రీలంకను వేగంగా చుట్టువచ్చేస్తున్నాయి. పోటీ విపణి వ్యవస్థలో అధిక రాబడికి అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టు వల్ల లాభదాయకత ఉండదు అన్నది నిపుణుల అభిప్రాయం. రామసేతు ప్రాంతం అనేక సముద్ర జీవరాశులకు ఆలవాలం. రామసేతు కూలిస్తే సునామీ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అణు ఇంధనం థోరియం నిల్వలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ట్యూటికోరిన్ పోర్టు, అక్కడి థర్మల్ ప్రాజెక్టు వల్ల ఇప్పటికే అక్కడి సముద్ర తీరం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. దాదాపు 140 తీర గ్రామాల మత్స్యకారుల ఉపాధి మార్గాలు ప్రభావితమవుతాయి. శ్రీలంక ప్రభుత్వము ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. స్వాతంత్ర్యానికి ముందు 9 కమిటీలు, తర్వాత 5 కమిటీలు రామసేతు ప్రాజెక్టుపై నివేదికలు ఇచ్చాయి. ఛానల్ ఎక్కడ తవ్వాలనే దానిపై వారు తమ దృష్టి కేంద్రీకరించారు. ఏ కమిటీ కూడా రామసేతును విడగొట్టి సముద్రం మధ్యలో ఛానల్ తవ్వమని సిఫార్సు చేయలేదు. పంబన్, రామేశ్వరం ద్వీప భూభాగం మీదుగా ఛానల్ తవ్వాలని ఎక్కువ కమిటీలు సిఫార్సు చేశాయి. కొన్ని ప్రస్తుతం ఉన్న పంబన్ ఛానల్ అంటే ప్రధాన భూభాగానికి పంబన్ ద్వీపానికి మధ్య సముద్రం నుంచి తవ్వమని చెప్పాయి. 1955లో రామస్వామి మొదలియార్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ అసలు మండపం దగ్గర ప్రధాన భూభాగాన్ని తొలిచి తవ్వమని సిఫార్సు చేసింది. 2004లో పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేసిన నాగపూర్ సంస్థ నీరి ఈ ప్రాజెక్టు పర్యావరణానికి తీవ్ర హానికరమని నివేదించింది. అయినా ప్రభుత్వం ఆ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు. దేశంలో ఉన్న అప్పటి సంకీర్ణ రాజకీయాలే అందుకు కారణం. రామసేతు దక్షిణ తమిళనాడు తీరాన సముద్రంలోకి చొచ్చుకుని శ్రీలంకకు అతి సమీపాన ఉన్న ప్రాంతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామేశ్వరం ఈ పంబన్ ద్వీపం పైనే ఉంది. రాముడు స్థాపించిన ఆలయంగా దీన్ని భావిస్తారు. మండపం దగ్గరున్న ప్రధాన భూభాగం పంబన్ ద్వీపం ఒకనాడు కలిసే ఉండేది. 1480 భయంకర తుఫానుతో మధ్య భూభాగం తెగిపోయిందని అంటారు. బ్రిటిష్ హయాంలో రామేశ్వరం దాటి భూభాగం చివరి కోస ధనుష్కోడి వరకు రైలు మార్గం ఉండేది. 1964 తుఫాను ధాటికి మార్గం శిథిలం కావడంతో ప్రస్తుతం రామేశ్వరం వరకే రైలు మార్గం పరిమితమైంది. మన చివరి భూభాగం ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపంలోని తలై వరకు గల 50 కిలోమీటర్ల సముద్ర ప్రాంతం రామసేతుగా ప్రసిద్ధి చెందింది. దీన్నే బ్రిటిష్ వారు ఆడమ్ బ్రిడ్జ్గా పిలిచారు. ఈ ప్రదేశంలో సముద్రం లోతు 3 నుంచి 30 అడుగుల మధ్య మాత్రమే ఉంటుంది. ఈ దారిలో దాదాపు 103 ఇసుక పగడాల దిబ్బలున్నాయి. వీటిపై ఇప్పటికీ రాళ్లున్నాయి. అవి ఉపగ్రహ సాయంతో తీసిన ఛాయాచిత్రాలు, వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2002 నాసా ఉపగ్రహ చిత్రాలు ఈ మార్గాన్ని ధృవీకరించాయి. వాస్తవానికి 15వ శతాబ్దం చివరి వరకు ఈ మార్గం ద్వారా మనుషుల రాకపోకలు ఉండేవని చెబుతారు. తంజావూరులోని సరస్వతి మహల్ లైబ్రరీలో దీనికి సంబంధించిన ఆధారాలున్నాయి. ఈ దారిపై కొందరు ముస్లింలు శ్రీలంకలోని ఆదమ్ కొండకు చేరుకున్నట్లుగా ఉంది. తర్వాత సర్వేలో బ్రిటిష్ వారు ఈ దారిని ఆడమ్ బ్రిడ్జ్గా పిలిచారు. బ్రిటిష్ పాలనలో భారత్ శ్రీలంకల మధ్య రైలు నడిచేది. దీనిలో భాగంగా ధనుష్కోడి నుంచి తలై మన్నార్ వరకు పడవలు నడిపేవారు. అక్కడి నుంచి కొలంబో వరకు రైల్లో వెళ్లేవారు. స్వాతంత్ర్యం తర్వాత రైలు ఆగిపోయినా 1982 వరకు పడవలు నడిచేవి. తమిళ టైగర్ల వివాదాల వల్ల వాటి రాకపోకలు నిలిచిపోయాయి. ఇది చారిత్రక ప్రాశస్త్యం సేతుకు సంబంధించింది. మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని పనిచేయరాదని బాధించే డిఎంకే 2004 కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. పైగా నౌకాయాన మంత్రిత్వ శాఖ పార్టీ మంత్రి అధీనంలోనే ఉంది. నేత కరుణానిధి సైతం ప్రాజెక్టు నిర్మాణంపై గట్టి పట్టుదలతో ఉండేవారు. దీనివల్ల ఏ కమిటీ సిఫార్సు చేయకపోయినా సముద్రం మధ్యలో రామసేతుని పగలగొట్టి ఛానల్ తవ్వాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్లో దేశ ప్రజలను దిగ్భ్రమకు గురి చేసిన పరిణామం ఇది. కాంగ్రెస్, వామపక్షాలు ఈ నిర్ణయాన్ని సమర్థించాయి. లాలూ ప్రసాద్, దేవేగౌడ వ్యతిరేకించారు. భాజపా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చివరకు 2005 జులై 2 అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి టిఆర్ బాలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలు రామసేతును పూలుస్తూ నిర్మించే సముద్ర ప్రాజెక్టును ప్రారంభించారు. 3 నుంచి 5 ఏళ్లలోపు దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్దగా వివాదం లేని పాక్ జలసంధి వద్ద తొలుత తవ్వకాలు చేపట్టారు. 3 ఇంట 1 వంతు పైగా పని 2 ఏళ్లలో పూర్తి చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. 2007లో జయలలిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. అన్నింటినీ స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు తవ్వకాలు ఆపమని ఆదేశించింది. రామసేతుకు భంగం కలగకుండా ప్రత్యామ్నాయాల అన్వేషణకు ఆర్కే పచౌరి నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. రామసేతును రాముడు లేదా మానవ నిర్మితం అనే దానికి చారిత్రక ఆధారాలు లేవంటూ 2007లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రమాణ పత్రంలో పేర్కొంది. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు పెల్లుబుకడంతో తర్వాత దాన్ని వెనక్కు తీస్తుంది. 2008లో పచౌరి కమిటీ ప్రత్యామ్నాయ మార్గం లాభదాయకం కాదని, పర్యావరణానికి ప్రాజెక్టు ప్రమాదకరమని స్పష్టీకరించింది. ప్రభుత్వం ఆ నివేదికను తిరస్కరించింది. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రామసేతుకు భంగం కలగకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తామని చెప్పింది. అధ్యయనం చేపట్టిన రైట్స్ సంస్థ పంపన్ ఛానల్ ద్వారా ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మించాలని చెప్పింది. వైఖరిని చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో 16 ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. రామసేతును తాకబోమని ప్రభుత్వం స్పష్టీకరించడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన తగ్గుముఖం పట్టింది. ప్రత్యామ్నాయ మార్గాలు నిర్మించినా వనగూడే ప్రయోజనం పరిమితమేనన్న నిపుణుల మాటల వల్ల రామసేతు పథకానికి శాశ్వతంగా తెరపడినట్లేనని భావించాలి. ప్రియమైన మీతో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వెంటనే ఉండండి, మైన్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని మనము 3 ఉచ్చరించినట్లయితే విష్ణు సహస్రనామం చదివిన ఫలితం ఉంటుందిటండి. అంతెందుకు రామాను శబ్దం ఉచ్చరించిన మనకి విష్ణు సహస్రనామం చదివిన ఫలితం ఉంటుందట. అంత శక్తిగలది రామ అను శబ్దము. ఇకపోతే మనందరిపైన శ్రీరాముని కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలను తెలియజేస్తున్నది మీ ఆర్జే సౌజన్య కాకాని. శుభం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కాములు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మ్యూజిక్ బైట్.
Honest, you can die to draw. హలో దిస్ ఇస్ తమన్ యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్ పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం మీరు వింటున్నారు ప్రియమైనతో మీ ఆర్జే భార్గవితో వేసవి సెలవుల్లో వివిధ పర్యాటక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే యాత్రికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ పలు ప్యాకేజీలు అందుబాటులో తెచ్చింది భోజన సదుపాయం వసతి విడిది పూర్తి స్థాయి భద్రత వాహన సదుపాయాలతో పాటు బీమా సౌకర్యం కూడా కల్పిస్తుంది తక్కువ ధరకే అన్ని ప్రముఖ దేవాలయాలను సందర్శించవచ్చు టికెట్లకు ఐఆర్సిటిసి వెబ్సైట్ లో కానీ విజయవాడ రైల్వే స్టేషన్ లోని 1వ నంబర్ ప్లాట్ఫామ్ పైన ఐఆర్సిటిసి కార్యాలయంలో సంప్రదించవచ్చు నెక్స్ట్ విజయవాడ తిరుపతి బాలాజీ టూర్ ప్యాకేజ్ లో 2 రాత్రులు 3 పగళ్లు ఉంటుంది విజయవాడ నుంచి సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు రాత్రి 9:40 రైలు బయలుదేరుతుంది తిరుపతి నుంచి రాత్రి 7:40 స్టార్ట్ అవుతుంది స్లీపర్ తరగతిలో ప్రయాణం బాలాజీ తిరుచానూరు అమ్మవారి దర్శనం చేస్తారు టికెట్ ధర ఒక్కొక్కరికి 2,105 రూపాయలు పెద్దలైతే పిల్లలు అంటే 5 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ వరకు అయితే 2,716 రూపాయలు 5 రోజులు ముందుగా బుక్ చేసుకోవాలి ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి నెక్స్ట్ విజయవాడ షిరిడి అయితే కనుక ఈ ప్యాకేజ్ లో ఈ సోమవారం విజయవాడ నుంచి 10:30 రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 నాగర్సోల్ చేరుకుంటుంది అక్కడి నుంచి వాహనంలో షిరిడి తీసుకెళ్తారు యాత్ర మొత్తం 3 రాత్రులు 4 పగళ్లు ఉంటుంది శని సింగనాపూర్ మరికొన్ని ఆలయాలు దర్శనం చేస్తారు 3rd AC ప్రయాణం టికెట్ ఒక్కొక్కరికి 6,425 రూపాయలు పెద్దలకి పిల్లలకైతే 4,145 రూపాయలు ఉంటుంది వేసవి సెలవులు కదా ఎంజాయ్ చేస్తారు అని చెప్తున్నాను అన్నమాట ఇంకోటి ఏంటి అంటే ఈ గురువారం నుంచి అంటే రేపు లేదు ఎల్లుండి అవతల నుంచి 5 రోజుల పాటు బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నట్లు సోషల్ మీడియా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే దీంతో నగదు కొరత ఏర్పడుతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు అయితే ఈ వార్తల్లో నిజం లేదని అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య తెలిపింది బ్యాంకులకు వరుస సెలవులు లేవంటూ స్పష్టత ఇచ్చింది సోషల్ మీడియాలో వస్తున్నట్టు బ్యాంకులకు ఎలాంటి వరుస సెలవులు లేవండి 31 మార్చి శనివారం రోజున బ్యాంకులు పనిచేస్తాయని అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య జనరల్ సెక్రటరీ థామస్ ఫ్రాంకో రాజేంద్రదేవ్ మీడియాకు తెలిపారు మహావీర్ జయంతి సందర్భంగా గురువారం గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం బ్యాంకులకు సెలవు అని తెలిపారు ఇక 31 మార్చి ఈ నెల 5వ శనివారం అవుతుందని అందుచేత ఆ రోజు బ్యాంకు పనిచేస్తుందని అన్నారు ఇక 1 ఆదివారం అవుతుంది కాగా 2 కూడా బ్యాంకులకు సెలవు దినమే అని సోషల్ మీడియాలో వార్తలు ఉన్నాయి అయితే దీనిపై రాజేంద్రదేవ్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అంటే 2వ తేదీ మాత్రం కొంచెం డౌటే అనమాట 31 ఆ రోజు శనివారం మాత్రం ఎటువంటి సెలవు లేదు కాబట్టి ఆ రోజు హ్యాపీగా ట్రాన్సాక్షన్స్ జరుపుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ మీకు ఒక పోలీస్ అధికారిని గురించి చెప్పాలండి రూపా మౌద్గిల్ ఈ పేరు వినగానే ఒక ధైర్యవంతురాలైన ఐపీఎస్ అధికారిని గుర్తుకొస్తారు 17 సంవత్సరాల వృత్తి జీవితంలో సంవత్సరానికి ఒక్కోసారి 2 సార్లు కూడా బదిలీ అయ్యారు అంటే ఆమె నిబద్ధత ఏంటో తెలుస్తుంది గత సంవత్సరం డిఐజీగా అంటే ప్రిజన్స్గా జైళ్ళ డిఐజీగా ఉన్న ఆమె జైల్లో జరుగుతున్న వక్రవకలు ముఖ్యంగా తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి బయటపెట్టారు దాంతో నిబంధనలు ఉల్లంఘించిందన్న కారణంగా ఆమెను వెంటనే ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేశారు ప్రస్తుతం ఆమె హోంగార్డ్ సివిల్ డిఫెన్స్ కి ఇన్స్పెక్టర్ జనరల్ గా ఉన్నారు అయితే ఆమెకు బెంగళూరుకు చెందిన నమ్మ బెంగళూరు ఫౌండేషన్ అనే సంస్థ అవార్డును ప్రకటించింది దాని కింద 2 కోట్ల రూపాయల విలువైన నగదుని ఇస్తారు అది పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవార్డు కావడంతో ఆమె దాన్ని తిరస్కరించారు దీనికి సంబంధించి ఆమె లేఖలో వారికి వివరణ ఇచ్చారు నా అంతరాత్మ ఆ రివార్డును తీసుకోవడానికి అంగీకరించడం లేదు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ సంస్థలకు దూరంగా ఉండాలి, ప్రజల దృష్టిలో ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ నిజాయితీగానే ఉండాలి అని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అని, ఈ సంవత్సరం జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అందులో వ్యాఖ్యానించారు. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 7 ప్రభుత్వ అధికారులను ఈ అవార్డుకి ఎంపిక చేసింది, అందులో రూప ఒకరు. దీంతోనే వెల్లడైపోతుంది కదా ఆవిడ ఎంత నిబద్ధత గల, నిజాయితీ గల పోలీస్ అధికారిను. నెక్స్ట్, చెట్లను నరకొద్దు, ఒకవేళ నరకాలనుకుంటే ముందు మమ్మల్ని నరకండి అంటూ 45 క్రితం ఉత్తరప్రదేశ్లోని చమోలీ జిల్లాలో, ఇప్పుడు ఉత్తరాంచల్ స్టేట్లో ఉన్నది, ఆ జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైన విషయం గుర్తుండే ఉంటుంది మీకు. వృక్షాలను రక్షించే ఉద్యమంతో ప్రారంభమై పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకున్న ఈ చిప్కో ఉద్యమానికి నేటికి 45. ఈ సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడల్ రూపొందించింది. చిప్కో ఉద్యమం సమయంలో మహిళలంతా చేయి చేయి పట్టుకుని చెట్లను నరకకుండా వాటి చుట్టూ నిల్చున్నారు. ఆ ఫోటోతోనే గూగుల్ డూడుల్ తయారు చేశారు. 1973 చమోలీ జిల్లా గోపేశ్వర్లో 300 వృక్షాలను నరికేందుకు ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ సైమన్ కంపెనీకి అనుమతినిచ్చింది. వాటిని నరికి ఆ ప్రాంతంలో ఓ కంపెనీ ఏర్పాటు చేయాలని భావించారు. అయితే దీనికి ఆ గ్రామ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అధికారులు చెట్లను నరకకుండా ఉండేందుకు అక్కడి మహిళలు చేయి చేయి పట్టుకుని వృక్షాల చుట్టూ గుండ్రంగా నిల్చున్నారు. మరికొందరు చెట్లను ఆలింగనం చేసుకుని వాటిని నరకాలంటే ముందు మమ్మల్ని నరకండి అని చావుకు కూడా సిద్ధపడ్డారు. అలా చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. తొలుత ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైన ఉద్యమం ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు పాకింది. సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ఊపందుకుంది. దీంతో ప్రభుత్వం దిగొచ్చి వృక్షాలను నరకకుండా చర్యలు చేపట్టింది. ప్రియమైన మీతోలో మరొక షార్ట్ బ్రేక్, వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మ్యూజిక్ బైట్.
మంగళము తిరుపట్ల మదన గోపాల, జో అచ్యుతానంద జో జో ముకుంద రావి పరమానంద రామ గోవింద,
నేను మీ ఆర్పి పట్నాయక్, మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, న్యార్జే భార్గవితో. ప్రపంచంలో అందరికీ చెప్పుకోవడానికి ఒక కథ ఉంటుంది, అది సమాజానికి ఏదో ఒక రీతిలో స్ఫూర్తినిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచం అంతా కథల భాండాగారం. ఒక్కో కథలో ఒక్కో వైవిధ్యమైన కోణం వెలుగు చూస్తుంది. తమిళనాడులోని తిరువారూరు జిల్లాలో ఒక వృద్ధాశ్రమం ఉంది. అక్కడ వార్డెన్ గా పనిచేస్తున్న సెల్వరాణి కథ కూడా వైవిధ్యంగానే ఉంటుంది. ఇది సెల్వరాణి కథ. అందుకు మించి ఆమె ఎంతో మందికి సహాయంగా ఉండడానికి పడిన శ్రమ. అలాగని ఇది ఆమెకు బాధ కలిగించేదేమీ కాదు. ఇందులోనే ఆమె సంతోషాన్ని వెతుకుంది. జవసత్వాలు ఉడిగిన వృద్ధులకు ఆనందమైన జీవితాన్ని అందించడాన్ని వృత్తిగా స్వీకరించింది. ఆ వృద్ధాశ్రమాన్ని ఒక ఎన్జిఓ నడుపుతుంది. అందులో సెల్వరాణి వార్డెన్. నిజానికి ఈమె ఒక ఫ్యామిలీ కౌన్సిలర్, సేవా దృక్పథం మెండుగా ఉన్న వ్యక్తి. అయితే చిన్నప్పటి నుంచి ఆమెను ఊళ్ళో వాళ్ళంతా ఒక రెబెల్గా చూసేవాళ్ళు. అంటే సమాజం అనుకునే ఆడపిల్లలా ఉండేది కాదు. గ్రామంలో అందరూ సెల్వరాణిని మగరాయుడు అని పిలిచేవారు. దానికి కారణం ఆమెకు 10 ఏళ్ల వయసున్నప్పుడు సైకిల్ తొక్కింది. సాంప్రదాయ విశ్వాసాలున్న గ్రామం కావడం చేత ఆడపిల్ల సైకిల్ తొక్కడాన్ని తిరుగుబాటుగానే భావించేవాళ్ళు. కానీ సెల్వరాణి మాత్రం ఎవరేమనుకున్నా తనకు ఏది సంతోషాన్ని ఇస్తుందో ఆ పనిచేసేది. అందులో భాగంగానే సమాజ సేవ చేయాలనే ఆలోచనల్లో పెళ్లి కూడా చేసుకోవాలనుకోలేదు. కుటుంబం నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా గాని ఆమె మాత్రం తాను కోరుకున్నట్లే జీవించడానికి సిద్ధపడింది. సేవ చేయడమే పరమావధిగా భావించిన సెల్వరాణి మొదట కుటుంబ సలహాదారుగా ఉచిత సేవలందిస్తూ వృద్ధాశ్రమంలో వార్డెన్ గా చేరింది. వృద్ధులను ప్రేమగా చూసుకోవడం, వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం ఒక వంటి అయితే, వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటూ వృద్ధాశ్రమాన్ని నిర్వహించడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. కన్న బిడ్డలు వదిలేసిన ఆ వృద్ధుల్లో అనేకానేక మానసిక సంఘర్షణలు. సర్వరాణి వార్డెన్ గా ఉన్న ఆ ఆశ్రమంలో మానసిక స్థితి సరిగా లేని వృద్ధులు ఉన్నారు. ఒక్కోసారి అర్ధరాత్రి ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళిపోవాలని తలుపులు బాదేవారు. తమ మనవల్ని చూడాలని అరిచేవారు. ఇంకొంతమంది వృద్ధులు రాత్రంతా ఏడుస్తూనే ఉండేవాళ్ళు. కొందరు మౌనంగా ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటారు. ఇంకొందరు చేయొద్దని పన్నే చేస్తారు. ఇలాంటి భిన్నమైన మనస్తత్వాలున్న వృద్ధులకు సెల్వరాణి ఎంతో ఓపికగా సేవలందిస్తుంది. వృద్ధుల్లో ఉన్న నైపుణ్యాలను, సృజనాత్మకతను గుర్తించి అవి సమాజానికి ఉపయోగపడే విధంగా మార్చేది. ఆ వృద్ధుల జీవితానుభవాలను కుటుంబాలకు సలహాలు ఇచ్చేందుకు ఉపయోగించేది. అందుకే ఆమెకు ఉత్తమ సేవకురాలిగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే సెల్వరాణి కథ నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మనకు ఇష్టమైన పనిని చేయాలనుకుంటే ఎంత కష్టమైనప్పటికీ అందులో చాలా సంతోషం లభిస్తుంది. అలాగే మనకు ఇష్టమైనట్లు జీవించాలి అనుకున్నప్పుడు ఎంత కష్టమైన పని అయినా పడక తప్పదు ఆ కష్టాన్ని. తర్వాత సమోసా అన్న పేరు వింటేనే అసలు నోరూరుతుంటుంది కదా మనకి. అంటే చలికాలం వెళ్ళిపోయింది, ఇంకా వేడివేడి సమోసాలు కూడా దాంతోపాటు వెళ్ళిపోయాయి అనుకోవచ్చు. చల్లని సాయంత్రం వేళ వేడివేడి సమోసాల్ని చట్నీతో కలిపి తింటుంటే ఎలా ఉంటుంది ఒక్కసారి? ఆహా, ఆ రుచే వేరు కదా. వింటుంటేనే ఊరిపోతుంది కూడా. భారత్లో పాపులర్ స్నాక్ ఐటమ్గా పేరు పొందిన సమోసా ఖ్యాతి బ్రిటన్కి చేరిందిటండి. అక్కడి వారికి సమోసా రుచి చూపించేందుకు ఎన్నో పండుగ నిర్వహిస్తున్నారట. తొలిసారిగా 5 రోజుల పాటు నేషనల్ సమోసా వీక్ పేరుతో వేడుకల్ని నిర్వహించనున్నారట. బ్రిటన్లో వచ్చే నెల 9 నుంచి 13 వరకు ఈ నేషనల్ సమోసా వీక్ని జరపనున్నారు. వెజ్, నాన్ వెజ్ అని తేడా లేకుండా రకరకాల పదార్థాలతో సమోసాలు చేసి ఇక్కడ ప్రదర్శనకు ఉంచనున్నారు. అంతేకాదు వీటిని ఆరగించవచ్చు కూడా. ఈ సమోసాలు అమ్మడం ద్వారా వచ్చిన నగదును బ్రిటన్లోని 2 ఛారిటీలకు స్వచ్ఛందంగా విరాళంగా ఇవ్వనున్నారు. అంతేకాదండో, ఔత్సాహికులు ఎవరైనా పసందైన సమోసాలు చేసుకోవచ్చు, ఇక్కడ అమ్మొచ్చు కూడా. బ్రిటన్లోని 6 నగరాల్లో ఈ సమోసా వీక్ జరుగుతుంది. సమోసాలు బాగా రుచికరంగా ఉన్న వాటిని ఎంపిక చేసి బెస్ట్ సమోసా అవార్డు కూడా ఇస్తారంట. సంప్రదాయ వంటలు, బంగాళదుంప, ఉల్లిపాయలు తదితర వాటితో తయారు చేసిన ఫ్రైడ్ స్నాక్ ఆహార పదార్థాలను విభిన్నంగా తయారు చేసి ప్రజలకు అందించేందుకు ఇది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది అని పార్క్ సంస్థ షెఫ్ గుల్జార్ అభిప్రాయపడ్డారు కూడా. ఇక ఒక సిల్లీ విషయం చెప్పాలి. ఏంటంటే, సాధారణంగా యూనివర్సిటీలో చేరాలి అనుకుంటే అక్కడ చదువు ఎలా ఉంటుంది, ఎలాంటి సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి, ఇలాంటివి ఆలోచించుకుంటూ ఉంటారు కదా ఎవరైనా సరే ఇదే చేస్తారు. కానీ ఓ విద్యార్థి కేవలం ప్రేయసిని వెతుక్కునే పనిలో ఏకంగా మహిళల యూనివర్సిటీలోనే అడ్మిషన్కి దరఖాస్తు చేసుకున్నాడు. ఇంత సిల్లీగా అనిపిస్తుంది కదా. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. బీజింగ్కి చెందిన ఒక 18 ఏళ్ల కుర్రవాడు చైనా ఉమెన్స్ యూనివర్సిటీలో అడ్మిషన్కి అప్లై చేసుకున్నట. ఇది ఉమెన్స్ యూనివర్సిటీ అయినా కూడా ఎవ్రీ ఇయర్ ఒక యువకుడికి అడ్మిషన్ ఇస్తూ ఉంటారట. సో ఈసారి ఆ యువకుడు అడ్మిషన్ కి అప్లై చేసుకోవడంతో సిబ్బంది అతన్ని వర్సిటీ ఇంటర్వ్యూ పిలిచింది. ఇందులో ఎందుకు చేరాలనుకుంటున్నావు అని సిబ్బంది అడిగిన ప్రశ్నకు అతను దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చాడు. తాను చదువుకోవడానికి రావడం లేదు అని, త్వరగా గర్ల్ ఫ్రెండ్ని వెతుక్కోవడానికి ఈ వర్సిటీలో చేరాలి అనుకుంటున్నట్టు చెప్పాడట. ఆ యువకుడు వెల్లడిస్తున్న వివరాలని కొందరు వ్యక్తులు రికార్డ్ చేసి వర్సిటీ అనుమతితో సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. దాంతో ఆ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్గా మారిపోయింది. ప్రియమైన మీతోలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని మనము 3 సార్లు ఉచ్చరించినట్లయితే విష్ణు సహస్రనామం చదివిన ఫలితం ఉంటుందిటండి. అంతెందుకు రామాను శబ్దం ఉచ్చరించిన మనకి విష్ణు సహస్రనామం చదివిన ఫలితం ఉంటుందట. అంత శక్తిగలది రామ అను శబ్దము. ఇకపోతే మనందరిపైన శ్రీరాముని కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలను తెలియజేస్తున్నది మీ ఆర్జే సౌజన్య కాకాని. శుభం.
మా ప్రియమైన మై ఇన్ మీడియా శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆర్జే భార్గవి. వీలైతే సీతారాముల కళ్యాణం చూసి పానకం వడపప్పు స్వీకరించి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల కటాక్షంతో పాటు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పొందండి.
మన మైండ్ మీడియా శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు గోపీనాథ్.
The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు సీమైనతో వ్యాజే భార్గవితో. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి వార్షిక పరీక్షలు ముగింపు దశకు వచ్చాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు ముగిశాయి. April 2nd పరీక్ష ఫలితాలు కూడా వెలువడనున్నాయి. వచ్చే వారంలో 10th class ఎగ్జామ్స్ కూడా పూర్తిగా వచ్చే వారం ఏంటి, ఈ వారంలోనే అయిపోతాయి. డిగ్రీ విద్యార్థులకు సంబంధించి ఫైనల్ ఇయర్ పరీక్షలు కూడా నెలాఖరు నాటికి లేదా April 1st పూర్తి కానున్నాయి. అయితే వార్షిక పరీక్షలు ముగియగానే విద్యార్థులు ఉన్నత విద్య కోసం వివిధ కోర్సులలో ప్రవేశానికి పరీక్షలు రాయాల్సిన అవసరం ఉంది. దీంతో ఉన్నత విద్యాశాఖ ఇప్పటికే ఆయా ఉన్నత కోర్సుల ప్రవేశానికి సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీలు ప్రకటించడంతో పాటు నోటిఫికేషన్స్ కూడా విడుదల చేసింది. ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోవడంతో ప్రధానంగా ఇంటర్ విద్యార్థులే వివిధ ఉన్నత విద్యా కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్షలకు హాజరవుతారు. ప్రధానంగా ఎంసెట్ ఎగ్జామ్ పైనే ప్రధాన దృష్టి ఉంటుంది. బీటెక్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అయితే ఎంసెట్ వైద్య విద్యలో ప్రవేశానికి నీట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎంసెట్ పరీక్షకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కాకినాడ JNTU ప్రతినిధులు తెలిపారు. పరీక్ష కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. కృష్ణా జిల్లా నుండి సుమారు 26,000 విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. న్యాయవాద విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇంటర్ తర్వాత లాసెట్ 2018 ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా 5 లా కోర్సు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. April 19th లాసెట్ 2018 ప్రవేశ పరీక్ష జరగనుంది. డిగ్రీ విద్యార్థులు తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్తో పాటు మేనేజ్మెంట్ కోర్సెస్ చేసేందుకు ఆయా కోర్సెస్లో ఎంట్రన్స్కి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ప్రైమరీలీ MBA కోర్సుతో పాటు ఇటీవల కాలంలో MCA పట్ల కూడా విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులు MBAలో మార్కెటింగ్ మేనేజ్మెంట్ కోర్సెస్ పట్ల
ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎంసీఏ ఎంసీఏ కోర్స్ కి సంబంధించిన ఏపీ ఐసెట్ 2018 ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ May 2 జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది. డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఐసెట్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. అలాగే ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకునే వారికి బీఈడీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కూడా పాస్ అయిన తర్వాత 18 నెలల కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు ముందుగా ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం చదివితే పరీక్షల్లో విజయం సాధించగలరు అని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ టిఎస్ రావు తెలియడం జరిగింది. ముందుగా విద్యార్థులు తాము రాసే పరీక్షపై పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. ఏ పుస్తకాలు చదవాలో, ఏ సమయంలో చదవాలో కూడా తెలుసుకుని ప్రణాళికాబద్ధంగా చదవాలి అని నిపుణులు కూడా అంటున్నారు. వాటితో పాటు వార్తాపత్రికలు, ఇతర న్యూస్ ఛానల్స్ చూడడం వల్ల జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది అని, దాంతో పోటీ పరీక్షల్ని ధైర్యంగా రాయగలము అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్నారు. అండ్ ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ చివరికి వచ్చేసాయి కదా, ముగియనుండడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సెస్లో చదివేందుకు గాను ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ సాధించేందుకు తప్పనిసరిగా ఒక ట్రైనింగ్ కోర్స్ తీసుకోవాలి, శిక్షణ అవసరం అవుతుంది. ప్రస్తుతం నగరంలో వివిధ ప్రవేశ పరీక్షలకు శిక్షణ అందించేందుకు గాను శిక్షణా కేంద్రాలు స్పెషల్ బ్యాచెస్ని ఏర్పాటు చేస్తున్నాయి. ప్రధానంగా ఎంసెట్తో పాటు ఐసెట్, బీఈడీ ఎగ్జామ్స్కి సంబంధించి ఆయా విద్యా సంస్థలతో పాటు ప్రైవేట్గా కూడా శిక్షణ అందించే సంస్థలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ కొన్ని కాలేజెస్ ఎంసెట్ హాజరయ్యే విద్యార్థుల కోసం ఫ్రీగా కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు కూడా కళాశాల ప్రిన్సిపల్స్ తెలియజేస్తున్నారు. అందరికీ చాలా మంది విద్యార్థులు ప్రభుత్వం నిర్వహించే ఆన్లైన్ ఎగ్జామ్స్ పై కొన్ని సందేహాలు ఉన్నాయని, ముందుగా నమూనా పరీక్షల ద్వారా ఆన్లైన్ ఎగ్జామ్స్ విధానంపై అవగాహన కల్పించడంతో పాటు వారికి ఎగ్జామ్స్ అంటే భయం పోగొట్టేలా శిక్షణ ఇస్తున్నామని కూడా తెలియజేస్తున్నారు. సో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుగా చక్కగా ఇందాక చెప్పుకున్నట్టు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయితే విజయం సాధించడం సాధ్యం. ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆర్జే భార్గవి, వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం March 26, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.